పరమేశ్వరుని యొక్క అనుగ్రహంలో ఉన్నటువంటి రెండు రకాలైనటువంటి పరస్పర విరుద్ధములుగా కనబడే భావాలను చెప్తూ ఉన్నారు. కారుణ్య సీమ కపటాచరణైక సీమ వైరాగ్య సీమ వనితాదరణైక సీమ ఆనంద సీమ జగదాహరణైక సీమ కైవల్య సీమ కలయే గణభాగ్య సీమ. ఇందులో మొదటి వాక్యం గురించి చెప్పుకున్నాం, కారుణ్య సీమ కపటాచరణైక సీమ. నిజంగా కారుణ్యం ఉంటే కపటం ఉండదండి, కపటం ఉంటే కారుణ్యం ఉండదు. అందుకే అన్నమయ్య కీర్తనలో చెప్తాడు, అపరాధిని నేనైనాను కృపగలవారికి కపటము లేదు అన్నాడు ఆయన. కృప ఉంటే కపటం ఉండదు, కానీ మహానుభావుడి దగ్గర కృప కూడా పరాకాష్ఠ దశలో ఉందిట, కపటం కూడా అంతే స్థాయిలో ఉందిట. రెండు పరస్పర విరుద్ధ భావములని సమన్వయించాడు స్వామి. అందుకు స్వామి, నీ దగ్గర కారుణ్య సీమవి నువ్వే, కపటాచరణీక సీమవి నువ్వే. సీమ అనే మాటకు అర్థం నిన్న చెప్పుకున్నాం, దాన్ని మించి మరొకట్లేదు అన్నప్పుడు సీమ అనే శబ్దం వాడతారు. వైరాగ్య సీమ వనితాదరణీక సీమ, వైరాగ్య సీమ. స్వామికున్న వైరాగ్య విషయం ఉన్నదే, అది సామాన్యం కాదు. సమస్త విషయముల పట్ల తృణీకరణ భావం, అంటే లౌకిక విషయాలన్నింటినో గడ్డిపోచవలే తీసిపారేసేట వైరాగ్యం ఎవరికి ఉంటుంది? ఇది ఆలోచించాలి. వైరాగ్యం ఎప్పుడెప్పుడు కలుగుతుందో మన జీవితంలో పరిశీలించినప్పటికి కూడా తీవ్రమైన దుఃఖం కలిగినప్పుడు అన్ని నిస్సానం అనిపించి వైరాగ్యం కలుగుతుంది. ఈ వైరాగ్యం మాత్రం ఆధ్యాత్మిక శాస్త్రంలో లెక్కలోకి రాదు. మళ్ళీ కొద్ది రోజులకి పరిస్థితులు బాగుంటూ ఉన్న వైరాగ్యం పోతుంది. ఈ వైరాగ్యం గురించి శాస్త్రం చెప్పట్లేదు. ఆధ్యాత్మిక శాస్త్రంలో వైరాగ్యం అంటే అర్థం వివేకజనిత వైరాగ్యం, వివేకంతో కూడిన వైరాగ్యం. వివేకం అంటే నిన్న చెప్పుకున్న నిత్య అనిత్య వస్తు వివేకం వల్ల అనిత్యము లేని వస్తువుల పట్ల వాళ్ళకి ఇంకా ఆసక్తి ఉండదు. అటువంటి స్థితిని ఆధ్యాత్మిక రంగంలో వైరాగ్యం అంటారు. మనక ఏదో వస్తువు మీద ఆశపడతాం, అక్కడ నుంచి ఏదో చేదు అనుభవం ఎదురుతుంది, వెంటనే దాన్ని విడిచిపెడతాం. ఈ వైరాగ్యం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఆధ్యాత్మిక శాస్త్రంలో దీని గురించి చర్చ లేదు. కనుక ఇక్కడ చర్చ ఏమిటి? జ్ఞానసహితమైన వైరాగ్యం, వివేక జనిత వైరాగ్యం, జ్ఞానసహిత వైరాగ్యం. అందుకే జ్ఞాన వైరాగ్యం అనే మాట మనకి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అని. అందుకే ఆ జ్ఞాన వైరాగ్యం అనేది ఇక్కడ స్వామి జ్ఞానమూర్తి. స్వామిని ఉపాసించిన వాళ్లే జ్ఞానాన్ని పొంది లౌకిక విషయాల్ని తృణప్రాయంగా విడిచిపెడతారే, మరి ఇంకా స్వామి విషయం చెప్పాలా? ఆయనకి ఎటువంటి ఆడంబరాలు కానీ లౌకిక విషయాలు కానీ పట్టం, ఆ వేషమే చాలు. నిజానికి పరమేశ్వరుడు అంటే పెద్ద ప్రభువు అని అర్థం. ఆయన్ని మించిన ప్రభువు లేడు గనక పరమేశ్వరుడు అని. మామూలు ప్రభువులకే పెద్ద పెద్ద ఆడంబరాలు మనం చూస్తూ ఉంటాం. నిన్నటి వరకు వాడు ఎవడో అడ్రస్ తెలియదు, ఈ రోజున ఫ్రెష్గా పదవొచ్చింది, ఇంకా వాడు వేసే వేషాలు చూడాలి మనం. వాడు వేసుకున్న అలంకారాలు కానీ చూపించే డాంబికాలు కానీ అంతా ఇంత కావు. ప్రతివాడు గుర్తించాలని తాపత్రయం. ఒక చిన్న పరగణా ప్రభువుకే అంత తాపత్రయం ఉంది, జగత్ప్రభు అయిన పరమేశ్వరుడి దగ్గర చూసేటప్పటికి మాత్రం ఆ తాపత్రయాలు ఏవీ కనబడవు. అసలు ఎక్కడైనా ప్రభుత్వ లక్షణం ఉందా అండి ఆయన దగ్గర? రాజు అంటే ఎక్కడైనా ఒక మంచి అలంకారం, చుట్టూ డాబు దర్పం కనబడాలి, అవేమైనా ఉన్నాయా ఆయన దగ్గర పరిశీలిస్తే? అందుకే ఈశ్వరుడని ఎటులందుము ఈ వేషము చూసి శివశివ ప్రభువులకి చిత్రమ్ములు తగునా. శివుణ్ణి చూసి శివశివ అనుకోవాల్సిన పరిస్థితి. తమరు ప్రభువులేమో, ప్రభువులకు తగ్గ ఏమైనా వేషం ఉందా? పైగా జడలు కట్టే తలకాయ ఒక కిరీటమా విషయమా? ఎక్కడైనా చక్కగా చందనం మొదలైన అలంకారాలు ఉన్నాయంటే లేదు, వల్లకాటి బూడిద. తిరిగేదెప్పుడు ఏకాంతం. చుట్టూ పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ ఎవరు అంటే బైరాగులు, వాళ్ళందరితో సభా సమావేశాలు, తిరిగేదంతా వాళ్లతో. అందుకే బైరాగుల దేవుడు భగవంతుడు. ఈయన పరమ సన్యాసుల దేవుడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడే. వైరాగ్యానికి పరాకాష్ఠ, భిక్షుక వృత్తి. మళ్ళీ ఎప్పుడు కూడా పుర్రెగిన్నె పట్టి తిరుగు వెర్రిబిచ్చము, ఇలా తిరిగేటువంటి వాడు. కనుక కావలసినంత వైరాగ్యం కనబడుతుంది ఆయన దగ్గర. ఏమీ పట్టనట్టే ఉంటాడు, ఎవరు ఎలా పోయినా నాకేమీ అన్నట్టే ఉంటాడు. ఎప్పుడూ కూడా ఆత్మీయక దృష్టి అన్నట్లుగా ఆ ధ్యాన దృష్టిలోనే అంతర్ముఖుడే కనిపిస్తూ ఉంటాడు. కనుక శివుడు అనగానే ఒక వైరాగ్య భావం ప్రతి వారికి స్ఫురిస్తుంది. అందుకే తాపస దైవం ఆయన, తాపసుల దైవం ఆయన. ఒక తపస్విమూర్తిగా కూడా ఉన్నాడు మనకి. కనుకనే జ్ఞాన వైరాగ్యముల యొక్క పరాకాష్ఠ స్వామి దగ్గర కనబడుతుంది. పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడికి అల్ప విషయముల మీద ఆసక్తి ఉండదు, కనుక అది స్వామి దగ్గర అడుమడుమునా కనబడుతోంది. కనుక ఆయనకి లౌకిక విషయములందు ఆసక్తి లేదు, వైరాగ్యవంతుడు అని తీర్మానిస్తూ ఉంటే దానికి విరుద్ధంగా మరో వేషం కనబడుతుంది. అది వనితాదరణీక సీమ. విషయాలు పట్టమంటారు కానీ ఆయనకు పట్టినంత విషయాలు ఇంకోటి పట్టం. లేకపోతే భార్యపై తీవ్రమైన ప్రేమ ఉన్నప్పుడు పక్కన కూర్చోబెట్టుకోవచ్చు, ఒళ్ళో కూర్చోబెట్టుకోవచ్చు. ఒక ఆయన గుండెల మీద కూర్చోబెట్టుకున్నాడు, ఇంకో ఆయన నోట్లో పెట్టుకున్నాడు. ఈ మహానుభావుడు అయితే శరీరంలో పెట్టేశాడు. కనుకనే తనను ప్రేమించే భార్యని ఎలా ఆదరించాలి అనేది ఈయనకి తెలిసినట్టు ఎవరికి తెలియదండి ఇక్కడ. అందుకే దాంపత్య ధర్మంలో మనం పరిశీలిస్తే పరమేశ్వరుడికి తెలుసు ప్రేమకి ఏ విధమైన స్పందన ఇవ్వాలో అని. అందుకే వాళ్ళిద్దరిని బాగా కొలుచుకుంటే ఎంత ప్రేమ చూపిస్తున్నా లోకంలో గుర్తించని వాళ్ళని చూస్తే మనకు బాధ కలుగుతూ ఉంటుంది, అయ్యో అనిపిస్తుంది. కానీ పరమేశ్వరుడు మాత్రం భలే గుర్తిస్తాడు. అందుకే ఎవరూ కూడా తన భార్యకి ఇవ్వనంత ఆదరణ ఇచ్చాడు, తన శరీరంలో సగభాగం ఇచ్చాడు. ఆ తల్లే రెండు రూపాలతో వచ్చింది, ప్రధానాంశ రూపంలో వచ్చినప్పుడు గంగాదేవి అయ్యింది, సంపూర్ణ రూపంతో వచ్చినప్పుడు గౌరీదేవి అయ్యింది. ఆ గంగాదేవిగా వచ్చినప్పుడు నెత్తిమీద పెట్టుకున్నాడు అంటూ ఉంటారు, నెత్తిమీద పెట్టుకు చూసుకుంటారండి అని. నిజంగా నెత్తిమీద పెట్టుకున్నాడు ఆవిడ్ని, ఒక ఆవిడ్ని, ఇంకో ఆవిడ్ని ఒళ్ళో పెట్టుకున్నాడు. అంటే తన శరీరాన్ని తానెంత చక్కగా కాపాడుకుంటాడు అంత కాపాడుకుంటున్నాడు. ఇంకేం చెప్పాలి, ఇంతకంటే ఎవరు ఆదరణ ఇవ్వగలరు? ఎడబాటు లేని తనము అనేది, ఇంకా ప్రక్కన కూర్చున్న ఎడబాటు ఉంది, ఏకంగా అర్ధనారీశ్వరత్వమే, అర్ధ భాగం ఇచ్చేశాడు. కనుక వనితల్ని ఆదరించడం కూడా బాగా తెలుసు. అలాగే వనితలు ఈయన్ని ఆదరిస్తున్నారు, వారు ఉభయలు కూడా ఈయన పట్ల ఎంత అఖండమైన ప్రేమ. చిత్రం ఏంటంటే సృష్టిలో ప్రేమకు పార్వతీ పరమేశ్వరులే మనం ప్రధానమైన ఉదాహరణగా చెప్పుకోవాలి. ఆది దంపతులు అంటాం, ఎవరైనా కలిసి కలకాలం కాపురం చేస్తూ పండిపోయిన దశలో కనబడితే ఆది దంపతుల్లో ఉన్నారు, పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు అంటాం. అంటే ఎక్కడా కూడా వాళ్ళలో పొరపచ్చాలు లేకుండా అంత ఐక్యంగా అంత అన్యోన్యంగా ఉన్నవారు ఎవరు కనబడినా కూడా మనకు వెంటనే వాళ్ళు గుర్తొస్తారు. కనుక ప్రేమపూర్వకమైనటువంటి సంబంధం. పైగా విషయాలన్నిట్లోని స్త్రీలోలుపత్వం ఉన్నదే అది పెద్ద విషయం. అలాంటిది ఆ భార్యపై అంత ప్రేమను చూపించేవే కనుక నేను వైరాగ్య సీమనాలా లేకపోతే భోగ సీమనాలయ్యా అని అడుగుతున్నాడు. వనితాధరణీక సీమ, పూర్తి వైరాగ్యవంతుడు ఏది పట్టదు అనడానికి లేదు, ఆయనకి పట్టినంత ఎవరికి పట్టలేదు, అంత చక్కగా లాలన చేశాడు ఆవిడ్ని. పైగా మరొక చిత్రమైన విషయం ఏంటంటే దేవతలందరిలోని కుటుంబం ఉన్న దేవుడు ఎవడయ్యా అని వెతికితే ఈయన ఒక్కడే, ఇంకెవరు కుటుంబం కనబడదు. చూడండి, ఉంటే ఉన్నాయేమో కానీ గుర్తురావు. ఈయన గారికే కుటుంబం, ఇల్లు, పెద్ద హడావిడి. అందుకే గృహస్థుల దేవుడు ఈయన. గృహస్థులు అంటే వైరాగ్యవంతులు కానీ కారు, ఒకవేళ లోపల ఉంటే ఉండొచ్చు, కానీ తప్పనిసరి అయినా వాళ్ళ ధర్మానికైనా సాంగత్యము మనుషులు ఇవన్నీ లంపటాలు పెట్టుకోవాల్సిందే. గృహస్థుల్లో లంపటం తప్పదు, అది కూడా ఈయనేట. అందుకే గృత్సాన అంపత ఏ నమ అని అంటాం మనం, అంటే లంపటులకి ప్రభు అయిన వాడు అని. అటువంటి గృత్సేభ్యో గృత్సపతిభ్యచ్చవో నమ అని నమస్కారం చేశాం. పెద్ద లంపటుట్ట ఆయన, ఎంత లంపటం అది. లేకపోతే ఇద్దరు పిల్లలు, మంచి కుటుంబం, ఎప్పుడు సందడి సందడి ఆ కైలాసం అంతా కూడా. అందుకు భార్యను దగ్గర పెట్టుకుంటాడు, ఒళ్ళో పెట్టుకుంటాడు, విహరిస్తూ ఉంటాడు ఆయన. అందుకు వనితాదరణీక సీమ, ఒకవైపు వైరాగుల దేవుడు నువ్వే, ఇంకోవైపు గృహస్థుల దేవుడు నువ్వే, రెండు చూపిస్తున్నాడు ఇక్కడ. ఇక తర్వాత ఆనంద సీమ జగదాహరణీక సీమ, మరొక రెండు చూపిస్తున్నాడు. ఆయన ఆనందానికి సీమ అంటే ఆయన్ని మించిన ఆనందకరమైన వస్తువు లేదు. అలాగే ఆనందం కలిగించే వాళ్ళల్లో కూడా ఆయన మించిన వాళ్ళు లేడు. అందుకే శాస్త్రం మనకి ఏం చెప్తుందంటే శివపురాణంలో దారిద్ర్యము దుఃఖము భయము ఎంతవరకు ఉంటాయి అని ప్రశ్నించి దానికి సమాధానం చెప్తుంది. దారిద్ర్యము దుఃఖము భయము ఎంతవరకు ఉంటాయంటే శివారాధన ప్రారంభించే వరకు ఉంటాయన్నారు. ఆరంభించే వరకేట, ఒకసారి ఆయన వైపు తిరిగితేవన్నీ పోతాయిట. చీకటి ఎంతవరకు ఉంటుందంటే దీపం వెలిగే వరకే. కనుక దుఃఖాలు దరిద్రాలు భయాలు ఎంతవరకు అంటే శివారాధన, అటు తిరుగు బతుకు బాగుపడిపోతుంది. అంత చక్కగా చెప్పింది శాస్త్రం మనకి. కనుక ఆనందాలు ఇవ్వడంలో కూడా ఆయన మించిన వాడు లేడు. ఎవడికి ఏది కావాలంటే అది ఇవ్వగలడు. పైగా కొందరు అంటారు ఐహికమైనవి మాత్రమే ఇవ్వగలమండి, మోక్షం మాత్రం ఇవ్వలేమని. కొందరు అంటారు మేము మోక్షమే ఇస్తాం, ఐహికం ఇవ్వం, వైరాగ్యం తెచ్చుకుంటారు. ఈ మహానుభావుడు ఉన్నాడే, ఇటు ఇహము పరము రెండు ఇస్తాడట పరమేశ్వరుడు, అది ఇవ్వగలడు ఇది ఇవ్వగలడు. అందుకు ఉపమన్యువు మొదలైన మహాత్ములకి, మార్కండేయుడు మొదలైన వారికి ఐహికమైన ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలు ఇస్తూనే ఉన్నాడు, అదేవిధంగా బ్రహ్మజ్ఞానము మోక్షము ఇచ్చాడు, రెండు కనిపిస్తాయి. కనుక ఆనందం సంపూర్ణంగా ఇవ్వగలడు. అందుకే శంభవేచ మయోభవేచ నమ శంకరాయచ మయస్కరాయచ ప్రదానికి శృతి ప్రమాణం మనం చూపిస్తున్న వేద ప్రమాణం. అక్కడ శంకరాయ మయస్కరాయ శంభవే మయోభవే అని చెప్పినప్పుడు వేదంలో అర్థమేం చెప్పారంటే, శం అన్నప్పుడు లౌకికమైన పారాలౌకికమైన సుఖములన్నీ కూడా ఇచ్చేవాడని శంభు శంకర అన్నాం. మయస్కరాయ అంటే కైవల్య సుఖాన్ని ఇచ్చేవాడు అర్థంట. అందుకు రెండిటికీ మూలమైన వాడు అతనే, ఇచ్చేవాడు అతనే. ఇహము పరము పరమార్థము ఇవ్వగలిగిన దైవం గనక ఆయన ఆనందానికి సీమ, ఆయన్ని మించిన ఆనంద స్వరూపులు లేడు. ఇప్పుడు సృష్టిలో ఎక్కడ మనం ఆనందం అనుభవిస్తున్నామన్నా అక్కడ శివత్వం లేనిది ఆనందం రాదు. సూర్యభగవానుల నుంచి కాంతి శక్తి పొందుతున్నామంటే అందులో శివుడు. అలాగే శివుడు లేని ఏ చోటు మనకు ఆనందాన్ని ఇవ్వలేదు. అందుకే సంపదలైనా ఏవైనా ఈశ్వరుడు ఇవ్వాలి, అందుకే ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలని సామెత కూడా మనకి. ఆనంద సీమ పోని అందరిని ఆనందింపజేస్తాడు, జగత్ పట్ల పరమ ప్రేమ ఉంది అంటూ ఉంటే జగదాహరణీక సీమ సమస్త లోకాన్ని ఏడిపిస్తాడు, మింగేస్తాడు మొత్తం ఆహరణం, మింగుతట ఆహారం. ప్రళయకాలాల్లో ఎంతమంది ఎలా ఉంటారో వర్ణించుతూ శంకర భగవత్పాదుల వారే చెప్తారు, త్రసన్ మునిగణం నశ్యత్ ప్రపంచం లయం. సర్వజగత్తు లయమైపోతుంటే అప్పుడుండే మునులు కూడా భయపడతారట, ఇంకా దేవతల సంగతి చెప్పనక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళకే కల్పకాలాల్లో నాశనం అయిపోతుంటుంది. సర్వం లయం చేస్తూ ఉన్నప్పుడు అందరికీ ఏడుపు వస్తుందిట, అలా ఏడిపిస్తాడు కనుక రుద్రుడు, ఈయన రోదనము కలిగించేవాడు రుద్రుడు అని. అలా ప్రళయకాలంలో సర్వజీవుని లయింపజేస్తాడు, అలా లయింపజేసేటప్పుడు ఎంత దుఃఖం కలిగిస్తున్నాడు. కనుకనే ఆనందం కలిగించడంలో ఈయన్ని మించిన వాళ్ళేడన్న నోటితోనే దుఃఖం కలిగించడంలో కూడా ఈయన్ని మించిన వాళ్ళేడండి. పైగా బ్రహ్మగారికి కూడాను దుఃఖమే, ఆయన కూడా ఆయన అయోయుకు పూర్తి అవ్వాల్సిందే, ఆయన లెక్క కూడా గుర్తుపెట్టుకుంటాడు ఈయన, ఆయన పని కూడా పూర్తి చేస్తాడు. లభోదిభోవ నేర్చినా లాభం లేదు, అక్కడ తీసుకెళ్ళిపోవాల్సిందే ఆ సమయం. కనుకనే ప్రతి వారిని కూడా సర్వజగత్తును ఆహరించేటప్పుడు లయకారకుడుగా అంత దుఃఖం కలిగించేవాడు కూడా లేడు, కనుక ఆనందానికి సీమ నువ్వే, జగత్తుని మింగేవాడివి నువ్వే అన్నారు. ఇక్కడ రెండు ఆయనే, లయకారకుడుగా ఆయనే. ఇక్కడ ఒక విషయాన్ని శాస్త్రమే చెప్తుంది, ఏమిటంటే మృత్యుని యస్యోపసేచనం అన్నారు. ఇక్కడ ఈ ప్రపంచాన్ని ప్రళయకాలంలో మృత్యువుని నంజుడి పదార్థంగా తీసుకుని ప్రపంచాన్ని మింగుతాడు ఆయన. ఇది వేదంలో మాట, ఇది మృత్యుని యస్యోపసేచనం అనేది. దీని అర్థం ఏంటి అంటే మృత్యువు సహాయంతో ప్రపంచం మింగబడుతుంది, ఆ మృత్యువు ఈయనకి సహాయకురాలు, ఆ మృత్యుదేవతను తీసుకుని ప్రపంచాన్ని మింగుతుంటట, మింగుతూ క్రమంగా మృత్యుదేవతను కూడా మింగుతాడు ఆయన. అది చిత్రం అది. కానీ మృత్యు యస్య ఉపసేచనం, ఎందుకంటే అన్నం మింగ అన్నం లోపలికి దిగాలంటే పక్కన నంజుడి పదార్థం పెట్టుకుంటాం, ఎంతవరకు నంజుడి పదార్థం అనే సహకారి లోపలికి పూర్తిగా అన్నం దిగే వరకు, మొత్తం అన్నం దిగాక నంజుడి పదార్థం కూడా మింగేస్తాం, అంతవరకు అది దిగడానికి ఇది పనికి వచ్చింది, తర్వాత అది మింగేశాం. అందుకే మృత్యు యస్య ఉపసేచనం అనే మాట వేదం ఎంత చక్కగా చెప్పిందండి. మృత్యువు సాయంతో ప్రపంచాన్ని మింగేస్తాడు, చిట్ట చివరికి మృత్యువును కూడా మింగుతాడట. ఏమిటి ఇందులో మాట అంటే, మృత్యువుకే మృత్యుడు ఇతడు, అందుకే యముడికి యముడు, కాలుడికి కాలుడు. ఆ కారణం చేతనే కదా మార్కండేయుడిని రక్షించగలిగాడు, యముడిని కొట్టగలిగాడు, కాలాన్ని కూడా కబళించగలిగేవాడు. కాలం అందరినీ కబళిస్తుంది, స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఏమీ చేయలేదు. అందుకే శంకర భగవత్పాదులు వారు చెప్తారు, నశంభోహ కాలకలనా, సౌందర్యలహర్లో ఈ మాట మనకు వస్తున్నది. అమృతం తాగిన దేవతలు కూడా వాళ్ళ వాళ్ళ కాలాలు, మన్వంతరాలు పూర్తయ్యేటప్పుడు కొందరు దేవతలు పూర్తయిపోతారు, కల్పం పూర్తయ్యేటప్పుడు కొందరు దేవతలు పూర్తయిపోతారు, కొన్ని కల్పాలు గడిచేటప్పటికి మరికొందరు దేవతలు పూర్తయిపోతారు. మనకంటే యుగాలు మనముండవు, దేవతలు ఉంటారు, మన్వంతరాలు ఉంటారు, మనకంటే ఎక్కువ ఉంటారు, కానీ వాళ్లకు ఎప్పుడు ఎండింగ్ తప్పదు. ఇలా వాళ్ళందరూ పూర్తయిపోతున్నారు, అమృతం తాగిన దేవతలు కూడా నశించిపోతున్నారు, కానీ విషం తాగిన తమరు మాత్రం ఎలా నిలబడగలిగారండి. నశంభోహ కాలకలన, కాలకలన, కాలము యొక్క ప్రభావము శివుడి మీద లేదు. గడ్డిపోచ మొదలుకుని బ్రహ్మలోకం వరకు అన్నీ కూడా కాలబద్ధములే, ఇదొక్కటి తెలుసుకోవాల్సింది, కాలబద్ధములే. కాలానికి అతీతమైన తత్వం ఏదైనా ఉందా అంటే అదే మహాకాలతత్వం, అదే శివతత్వం. కాలానికి అతీతమైనది శివతత్వం, అందుకు కాలాతీతమైన శివతత్వాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడే దేశకాల వస్తు పరిచ్ఛిన్నమైన అజ్ఞానం నుంచి బయటపడి దేశకాల పరిచ్ఛిన్న సత్వగా సర్వమోహినైన పరతత్వంలోకి ప్రవేశిస్తున్నాడు. అందుకు జగదాహరణైక సీమ అనడంలో ఇంత ప్రత్యేకత చూపిస్తున్నారు. ఆనంద సీమ జగదాహరణైక సీమ కైవల్య సీమ కలయే గణభాగ్య సీమ. కలయే అనే మాటకి ఆశ్రయిస్తున్నాను, చూస్తున్నాను అని రెండు అర్థాలు, లేదా ఆరాధిస్తున్నాను, ఏదైనా ఈ స్వామినే నేను దర్శిస్తున్నాను, ధ్యానిస్తున్నాను. ఎటువంటి స్వామి అంటే ఇదిగో ఈ సీమలు. ఇప్పుడు కైవల్య సీమ గణభాగ్య సీమ రెండు. కైవల్యం అంటే ప్రధానంగా మనం అందరం చెప్తాం మోక్షం అని. మోక్షం ఇవ్వడంలో ఇన్ని మించిన వాళ్ళు ఎవడు, అసలు మోక్ష స్వరూపమే శివుడు. అందుకే శివ క్షేమే మోక్షే చ అని విశ్వనిఘంటువులు ఇచ్చిన నిర్వచనం ఇది. శివశబ్దానికి అర్థం ఏంటంటే క్షేమే మోక్ష మోక్షేచ. క్షేమమును మోక్షమును చెప్పేటప్పుడు శివశబ్దం వాడాలట. క్షేమము అంటే ఈ లోకంలోనూ ఇతర లోకాల్లోనూ లభించే సుఖాలకి క్షేమం అని పేరు. దెబ్బ తినకుండా ఉండే సుఖము క్షేమం అంతే. కానీ వాళ్ళు వచ్చింది కానీ రేపు ఏమవుతుందో అంటే అది క్షేమమా? అది ఉన్నంతసేపు టెన్షన్, ఎందుకంటే అది వచ్చిందని ఆనందం కంటే రేపు పోతుందేమో బాధ, అది క్షేమం కాదు. కనుక లేనిది రావడం యోగం, ఉన్నది చెదిరిపోకుండా ఉండడం క్షేమం. ఆ క్షేమస్వరూపుడు శివుడు. కనుక ఈ లోకం కాదు, పైలోకాల్లో కాదు, ప్రతి సుఖాలు క్షేమస్వరూపాలే. నమ క్షేమ్యాయచ యామ్యాయచ, రుద్రంలో చెప్పిన భావాలు ఇవన్నీ కూడా. కానీ క్షేమస్వరూపుడు ఆయన, క్షేమము లౌకిక సుఖాలు ఇహలోకం కానివ్వండి పరలోకం కానివ్వండి, అలౌకికమైన మోక్ష సుఖము రెండవది, అది శాశ్వతం. ఈ క్షేమే మోక్షే రెండు విషయముల్లో అర్థం చెప్పండి శివ అని చెప్పాలట. అందుకే ఎక్కడ ఏ ఆనందం అనుభవించినా శివస్వరూపమే. అయితే కేవల సుఖం ఏదంటే మోక్షం, ఎందుకంటే దానికి అక్కడి నుంచి ఎప్పుడూ చ్యుతి లేదు, అది శాశ్వతమైన ఆనందం, అది సచ్చిదానందం. కనుకనే ఆ కైవల్య స్వరూపుడు ఆయన, ఆ సచ్చిదానంద స్వరూపం. మోక్షం ఇచ్చేవాడు కాదు, మోక్షమే ఈశ్వర స్వరూపం. ఇది తనని తాను ఇచ్చుకోవడమే మోక్షం ఇవ్వడం అంటే, శివునితో తారాత్మ్యం చెందితే గానీ మోక్షం లేదు, మోక్షం అంటే శివుడే మరొకటి లేదు. అందుకే శివ క్షేమే మోక్షేచ అని అర్థం చెప్పారు. కనుక కైవల్యంలో నిన్ను మిచ్చిన వాళ్ళు లేడయ్యా, నువ్వే పరసీమవి. పోని గణభాగ్య సీమ, గణము అంటే అనేకం. చూడండి ఇందులో పెద్ద తాత్వికత ఉంది, మామూలు మాటలు కావు ఇవి. ఇవాళ వస్తూ వస్తూనే పెద్ద డోసే. పెద్ద డోసు ఏమిటి, ఇలాంటి డోసులు లేకపోతే భగవంతుడు ఏమర్థం అవుతాడండి. భగవద్ విషయాన్ని తేలిగ్గా తెలుసుకోవాలనుకోవడం మహాపాపం, గుర్తుపెట్టుకోండి. అర్థం కాలేదంటే అర్థం కాలేదని ఏడవాలి. అర్థం చేసుకోలేకపోతే ఎప్పుడు అర్థం చేసుకుంటాం, ఎప్పుడు తెలుసుకుంటాం? సంపూర్ణంగా ఒక విషయం తెలుసుకోవాలని తపన ఉండాలే లేదా? ఉండాలంటే ఇది తెలుసుకోవాల్సింది. గణము అంటే సమూహం అంతే కదా, మనం ఎప్పుడు అదే పని, గణములతో తిరుగుతూ ఉన్నాం. గణములతో మమైకమైపోవడం బంధం. ఈ గణాలన్నీ విడిచిపెట్టి ఏకంతో ఉండిపోవడమే మోక్షం తెలుసుకుంటే. అనేకం బంధం, ఏకం మోక్షం, అంతే కదండి తేలిగ్గా చెప్పాలంటే. అయితే ఎప్పుడయ్యా మోక్షం వస్తుంది అంటే, ఏక జ్ఞానం వస్తే గానీ మోక్షం లేదు. అందుకే ఏకభక్తి విశేషత, ఏకమే ఏకమే అన్నాడు. ఏకజ్ఞానం ఎలా వస్తుంది అయ్యా, చుట్టూ అనేకం ఉంటూ ఉంటే ఆఖరి కళ్ళు మూసుకు కూర్చుని అనేక ఆలోచనలే, అప్పుడు అనేకమే. ఏకత్వం ఎక్కడొచ్చింది? ఏకత్వం వచ్చే వరకు శాంతి లేదు, మోక్షం లేదు. కానీ అన్నీ ఏకత్వం లేవే, ఆఖరి నా ఇంద్రియాలు ఏకం కావు, అవి అనేకమే. అనేకాల మధ్యన కూర్చుని నేను ఏకం గురించి ఏం మాట్లాడగలనండి అంటే, ఒక్కడు తెలుసుకో, కనబడుతున్న అనేకములందు ఏకమై వ్యాపించిందేదో అదే పరమేశ్వరుడిని తెలుసుకో అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు. అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం, 18వ అధ్యాయంలోని మాట. విడివిడిగా కనిపించే వాటిలందు ఏకమై ఏది ఉందో తెలుసుకో, ఆ తెలుసుకున్నదోతో తాదాత్మ్యం చెందితే నువ్వు ఏకమైపోతావు, అదే కవిల్యం అంటే వరకు కాదు. అలా కాకుండా ఈ గణములతో తిరుగుతుందిగా నీ సుఖమే ఉన్నది ఇక్కడ. కనుక ఎవడైతే ఏకత్వాన్ని పొందుతాడో వాడు ఇంక అనేకంతో మమైకం కాడు. కానీ తమరున్నారే, ఏకత్వమైన మోక్షస్థితి తమరే, అనేకాలతో తిరిగేవారు తమరే అన్నాడు ఇక్కడ. అందుకు మీకు అనేకము ఉంది, ఏకము ఉంది. కైవల్య సీమ, గణభాగ్య సీమ అంటే ఏకుడువు నువ్వే, అనేకుడువు నువ్వే. ఇది రెండు ఎక్స్ట్రీమ్స్ చూపిస్తున్నారు ఇక్కడ. ఇది చూద్దాం. గణములు అంటే సమూహములు, సమూహం అంటే అనేకం కదా. ఈ సమూహముల్ని దగ్గర వేసుకుని ఈ సమూహాలన్నిటికీ నేనే భాగ్యమని వాళ్ళతో పాటు తిరుగుతూ ఉంటట. నీలాగా గ్రూపుల్ని వేసుకు తిరిగేవాడు ఒకడు లేడయ్యా అన్నాడు. అది గణభాగ్య సీమ. నీ అంత ఒంటరిగా కూర్చుని సుఖపడేవాడు లేడయ్యా, అది కవిల్య సీమ. ఎందుకంటే తమకు ఒంటరితనం ఇష్టమా, గుంపుల్ని వేసుకుని తిరగడం ఇష్టమా అంటే అది మేము తేల్చలేకపోతున్నాం. రెండూ ఉన్నాయి. కైవల్యము కేవలస్య భావం కైవల్యం. కైవల్యం అనే మాటకు అర్థమేంటి, అందరూ వాడుతుంటారు కైవల్యం 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 అని. మేము వాడేస్తాం, మోక్షం అనేస్తాం, కానీ మీరు అర్థం చెప్పదు, బాగా అర్థం కాదు అని కోపంగా చూసేవాళ్ళు ఉండొచ్చు. కైవల్యం అంటే కేవలస్య భావం కైవల్యం. కేవలం అంటే అర్థం ఏంటండి, కేవలం ఒక్కడే ఒక్కడే ఒక్కడే, ఎప్పుడు ఒక్కడే. ఆయన ఒంటరిగా ఉంటాడు పరమేశ్వరుడు. ఎప్పుడు చూడండి అలా ఏకంగా ధ్యానంలో ఉంటాడు. ఎప్పుడైనా ధ్యానంలో కూర్చున్న వాళ్ళని చూస్తే వాడు ఒక్కడున్నాడా, ఎక్కువ మంది ఉన్నారా? వాడు ఒక్కడే ఉన్నాడు అంటే అర్థం ఏంటి, తలుపులేసి కూర్చున్నాడు కాదు, ధ్యానంలో ఉన్నాడంటేనే వాడితో వాడున్నా అని అర్థం, ప్రపంచంతో లేడని అర్థం. పరమేశ్వరుడు ఎప్పుడు ఏకంగానే ఒక్కడే ఉంటాడు ఆయన. ఏకం అద్వితీయం బ్రహ్మ. కానీ కైవల్య స్వరూపుడు నువ్వే అని అంటూ ఉంటే చుట్టూ గణాలు ఒకటి మళ్ళీ, ఎంత గ్రూపులండి ఆయన దగ్గర. ఆయన చుట్టూ ఉన్న ప్రమదగణాన్ ప్రజావాన్ ప్రసమాన్ భవతి, అది మంత్ర పుష్పం అంటే అది అర్థం. అతను పువ్వులు కావు, తెలుసుకోండి. విశ్వమంతా ఒక మంత్ర పుష్పం. ఈ వికసనమంతా ఈశ్వర శక్తి, సమస్త జగత్తుని వికసింపజేసే పరమాత్మతడు. అందుకే మనల్ని వికసింపజేసే సూర్యచంద్రుడు కూడా ఆయన నేత్రములు. ఆయన కళ్ళతో చూస్తే గానీ మన బతుకులు విచ్చుకోవు. సూర్యుడు లేకపోతే ప్రపంచం విచ్చుకుంటుందా, చంద్రుడు లేకపోతే ప్రపంచం విచ్చుకుంటుందా? వాళ్ళ వల్ల మనం విచ్చుకుంటున్నామంటే వాళ్ళల్లో పరమేశ్వరుడు చూస్తున్నాడు మనల్ని. ఇది తెలిస్తే ఇంకేం కావాలి? అందుకే పుష్పవంతో వ్యూహోదితో ప్రత్యక్షీ భవత శంభో ఇమే నేత్రే భవిష్యతాహ. ఏమిటి ఇప్పుడు స్వామి నుంచి వస్తున్న వెలుగు ఏమని నేను చెప్పేది? సహస్రాంశ సహస్రాణ ప్రకాశకమిదం మహా. నా ఎదురుగా కనబడుతున్న కాంతున్నదే ఈశ్వరుడి నుంచి వస్తున్నది, వేల కొలది సూర్యులకు కూడా వెలుగునిచ్చే మహాజ్యోతి ఇది. ప్రార్థిత సంప్రద శివ ప్రత్యక్షత్వంగతో మమ, ఇంతవరకు నేను ఏడ్చి పిలిస్తే నాకు ఎదురుగా కనబడుతుంది ఈ మహాజ్యోతి. మొత్తానికి రోమాంచితం సర్వమిదం శరీరం, ఈ స్వరూపాన్ని చూస్తుంటే నా ఒళ్ళు పులకించిపోతుంది. సానంద బాష్పే నయనే మనోమే, నా కడుల ఆనందాశువులు రాలుతూ ఉన్నాయి. వికాసికామం మహదాసు జాతం శివశ్చ సందర్శనతో మమాహో, నాకు సంపూర్ణమైన వికాసం కలిగింది, అంటే సంపూర్ణమైన బ్రహ్మానుభవం లభిస్తున్నది స్వామి యొక్క దర్శనంతో. ఇప్పుడు ఇంకా నాకు పాపాలున్నాయా పుణ్యాలున్నాయా ఈ చింతనే లేదు, ఎందుకంటే ఆ కర్మలని దగ్ధమైపోయి ఇప్పుడు నాకు అనేక జన్మార్జిత పాతకాని దగ్ధాని మే దర్శనత శివస్య, ఈ శివుణ్ణి చూడగానే నా సమస్త పాపములు దగ్ధమైపోయాయి. ఇంకా సందేహమా? ఈ శివుడు ఒక్క చూపు చూస్తే అన్ని పాపాలకి మూలమయ్యే కాముడే కాలిపోయాడు, నా పాపాలు మిగులుతాయా అన్నాడు. ఇక్కడ అది గొప్ప భావం. ఏ పాపం చేసినా కామం వల్లే చేస్తాం కదా, కాముడినే తగలబెట్టిన చూపు అది. ఆ చూపు మనలో పడితే, మన భయపడితే, మనకు సర్వ పాపాలకి మూలమైన కాముడే దగ్ధమైపోతే ఇంక మన శుద్ధులం కాలేం. అది అంటాడు, నేదం విచిత్రం శివదర్శనేనా, శివుణ్ణి చూసినా శివుడు చూసినా, రెండు మాటలు, శివుణ్ణి చూసినా శివుడు చూసినా పాపాలు దగ్ధమైపోతాయనేది పెద్దగా చెప్పుకోదగ్గ మాట. నేదం విచిత్రం శివదర్శనేనా కామోహి దగ్ధః అఖిల దుష్ప్రహర్షః. మన్మధుడు తగలబడ్డాడంటే అంత తేలిక అనుకున్నారా? మన్మధుణ్ణి తొలగించడం మహాకష్టం. సృష్టిలో అన్నిటికంటే గొప్ప కష్టం ఏంటంటే కోరికను జయించడం, అవునా లేదా అండి? కోరికను జయించడం మహాకష్టం. ఒక్కడైనా కనబడ్డాడా మనకి? ఎందుకంటే వాణ్ణి ఓడించడం మహాకష్టం. వాణ్ణి ఎవడైనా నొక్కిన వాడు కనబడ్డండి, ఈయన ఒక్కడే కనబడ్డాడు, నొక్కడే మీద తగలబెట్టి పారేశాడు. అందుకు సమస్త పాప మూలమైన కాముణ్ణే దహనం చేసిన వాడైనప్పుడు నా పాపాలు ఇంకేం మిగిలితే? అహోభాగ్యం అహోభాగ్యం మహదీశ్వర దర్శనాత్ కృతార్థోహం కృతార్థోహం త్రైలోక్యేపి న సంశయ. నేను భాగ్యవంతుడిని, భాగ్యవంతుడిని, శివదర్శనం నాకు లభించింది, ముల్లోకాల్లో నన్ను మించిన కృతార్థుడు లేడు. అంటే మూడు లోకాల్లో నువ్వు ఏ జన్మ పొందు, శివదర్శనం పొందినప్పుడే కృతార్థత ధన్యత, లేనప్పుడు లేదది. ఇలా చెప్పి మొత్తం ఒక ప్రధాన భాగం పూర్తి చేశారు. ఆనందైక రసం దేవం భక్తానుగ్రహణం శివం. ఇక్కడ ఈయన పొందిన తాదాత్మ్యం భగవద్ దర్శనంతో కలిగినటువంటి దివ్యానుభవం అయినది. ఇప్పుడు మనం స్వామి రూపమాధుర్యాన్ని అలాగే ఉంచుకుని అది పట్టుకుని ఇలా మాధుర్యాల్లోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ ఒక పాజ్ ఇచ్చారండి అప్పయ దీక్షితులు గారు. ఎందుకంటే దివ్యానుభూతులు ఎంతసేపు లీనమయ్యాడో మహానుభావుడు. తర్వాత ఆ లీలల్ని ఒక్కొక్కటి మనకు చూపిస్తున్నాడు. ఆ లీలల్లో మనకు ఒక్కొక్క రకమైన శివరూపం కనబడుతుంది. ఇప్పుడు ఇంతవరకు పంచముఖవదనం చూశారు కదా, ఇప్పుడు లీలలు చేసేటప్పుడు స్వామికి రూపం చూపిస్తాడు. కానీ లీలల మోజులో పడి రూపాన్ని గుర్తుపెట్టుకో. కానీ ఒక్కొక్క లీలలో ఆయన చూపించిన ఒక్కొక్క రూపం ఒక్కొక్క ధ్యానయోగ్యమైన మంత్రదేవత అది. కనుక నా లీలను జాగ్రత్తగా వినడం వల్ల మంత్రానుష్ఠాన బలం కూడా మనకు లభిస్తున్నది. ఇప్పుడు ఒక లీల మనం చెప్పుకోబోతున్నాం. యస్మిన్ సర్వాధిక బహుగుణైర్వంచయిత్వా మనస్వం హృత్వాంతర్ధిం గతవతి తపోవైభవేన స్వదేశం ప్రత్యాకృష్యాహరదగసుత యన్మనస్సార్ధదేహం యావజ్జీవం సరసమవతాన్నో మహేశస్స నిత్యం. స్వామి తమరు లేనిపోని అల్లరంతా పెడతారు, తర్వాత అంతకంతా తమరు మళ్ళీ చెల్లించుకోవాల్సి వస్తుంది. ఏమిటయ్యా మీరు అంటాడు ఇక్కడ. ఇది ఒక చమత్కారం తీసుకొచ్చాడు మనకి. ఒక రకమైన తాదాత్మ్యంలోకి తీసుకువెళ్ళి మరొక రకమైన తన్మయత్వంలోకి తీసుకువెళ్తున్నాడు. ఇది లీలలలో తన్మయత్వం. తమరు చాలా బెట్టు చేశారు. ఆ పార్వతీదేవి పరిచర్య చేసుకుంటూ కొలుచుకుంటూ ఉంటే ఎప్పటికైనా నువ్వు అనుగ్రహించకపోతావా, నిత్యం వచ్చి నేను కొలుచుకుంటుంది. తమరు తపస్సులో ఉంటూ ఎప్పుడు ఆమె వైపు చూడలేదు. ఆఖరికి అంత ఆమె రావడానికి కారణం ఏంటి తమరి దగ్గరికి? రోజు ఆవిడ రావడానికి కారణం ఏంటండి? ఆమె మనస్సును మీరు దొంగిలించారు, అందుకు ఆవిడ రోజు వచ్చింది. ఆవిడ మనస్సుని ఎలా దొంగిలించారు అంటే, దొంగిలించడం మోసం కాదా అండి? ఎప్పుడు ఆయన్నే చూడాలనిపిస్తుంది, ఆయన దగ్గరికే వెళ్ళాలనిపిస్తుంది, అసలు ఆయన తప్ప మరొక ప్రపంచం లేదనిపిస్తోంది. అలాగే ఏదో మందు పెట్టాడు ఆయన్ని మొత్తం. కనుక ఇంతగా అమ్మవారిని లాగేయడానికి ఆయన దగ్గరున్న అనంత కళ్యాణ గుణములే కారణము. ఈ జగత్తు నిర్వహించే అనంత శక్తులతో సర్వాధిక్యమైనటువంటి గుణాలతో ఆయన వంచయిత్వా మనస్సం వంచయిత్వా, పరమ మోసగాడు. ఆవిడ మనస్సును దొంగిలించాడు తన దివ్య గుణములతో. ఆవిడ కూడా ఏమి స్వామి ఎంత గొప్పవాడు, ఏమి చూడకుండా ఊరికనే పడుతుందండి. అందరూ అన్నారు ఆయన దగ్గర ఏముందో, నువ్వు అంత చక్కగా ఆయన్నే ప్రేమిస్తున్నావు అంటే ఆయన దగ్గర ఏముందో మీకు తెలియదు, ఆయన దగ్గర లేనిది ఎక్కడా లేదు పొండి అన్నది అక్కడ. ఆవిడ ఒక్కరికే తెలుసు. అందుకే సర్వగుణములు ఆయన దగ్గర ఉన్నాయ్యా. మహానుభావుడు ఆయన ఇచ్చిన గుణాలు పట్టుకునే ప్రపంచంలో ఎవడైనా గొప్పవాడు ప్రకాశిస్తూ ఉంటాడు. అన్ని సంపూర్ణంగా ఆయన దగ్గర ఉన్నాయి. అందుకే సర్వాధిక బహుగుణై వంచయిత్వా మనస్సం. సర్వ అధిక బహుగుణ అనంతములైన కళ్యాణ గుణములు ఉన్నాయి, అవి కూడా సర్వాధికములు. కొందరి దగ్గర దయ్యుండొచ్చు కానీ ఈయన దగ్గర సర్వాధికంగా ఉన్నది. ప్రతి గుణం ఈయన దగ్గర అధికంగా ఉన్నది, విస్తారంగా ఉన్నది. అలాంటి బహుగుణములతో ఆమె మనస్సుని అపహరించావు. సరే అపహరించావు, సరే మధ్యలో ఏం చేసావు? హృత్వాంతర్ధిం గతవతి తపో వైభవైన స్వదేశం. ఆవిడ ఇంక నువ్వు దొరుకుతున్నావు దొరుకుతున్నావు అని ఆశపడుతున్న సమయంలో ఆ మన్మధుని మధ్యలో ఇంటర్ఫీరు, వాడు బయలుదేరాడు. మీ ఇద్దరి మధ్య నేను ప్రేమ పుట్టేటట్టు చేస్తానని బాణాలేశాడు. వాడిని ఎవడిని పంపమన్నాడు? అమ్మవారు పిలిచారా, శివుడు పిలిచాడా? తగుదునమ్మా అని దేవతలు పంపించారు, వీడు వచ్చాడు. వస్తే ఏమయ్యాడు? తగలట్టాడు. మొత్తం అయిన తర్వాత ఈయన ఏం చేశాడు? చుట్టూ చూసి అంతర్ధానం అయిపోయాడు. మొత్తం ఆవిడ మనస్సు దోచుకుని ఆవిడ వశమయ్యేటట్టు చేసేసి దొరక్కుండా వెళ్ళిపోయాడు. ఇది తప్ప కదా అండి, అసలే గొప్పవాడని తెలుసుకొచ్చింది. రోజు వచ్చి ఎన్నాళ్ళు సేవ చేసిందో ఆవిడ తల్లి, అంత సేవ చేస్తే అంతర్ధానం అయిపోయాడు. ఇదేనా చేయాల్సింది? మోసం చేస్తావా, వశం చేసుకుంటావా, దొరకకుండా వెళ్ళిపోతావా? వెళ్ళిన దానికి ఏం చేసావు? మళ్ళీ ఆవిడ దగ్గరికి తమరొచ్చారు కదండి. ఇది చెప్తున్నాడు. దాని తర్వాత ఆవిడ ఇంతకింత ఎలా లాగిందో చూడండి. ప్రత్యాకృష్య, ఎందుకంటే ఆవిడ మనస్సును దొంగిలించి నువ్వు తీసుకుపోయావు, ఎప్పుడు ఆవిడ తిరిగి తెచ్చుకోవాలి కదా. తిరిగి తెచ్చుకోవడానికి ప్రత్యాకృష్య, వెళ్ళిపోయి నిన్ను తిరిగి తెచ్చింది ఆవిడ. ఆ మాట ప్రత్యాకృష్య ఆహరత్, ఆహరత్ అంటే తిరిగి లాక్కుంది. ఎలా లాగిందంటే అగసుత కొండలరాజు కూతురు. అందుకే అంటుంది హిమవంతుడు వచ్చింటాడు, ఇంక తపస్సు చాలమ్మా అని, నీ కూతుర్ని అంత తొందరగా ఆగుతానా అన్నట. ఎందుకంటే నీ కూతుర్ని అంటే అర్థం కఠినంగా గట్టిగా శిలల పర్వతంలా ఉంటావు. పర్వతపుత్రికి నా మాత్రం పర్వతంలో నేను నిలబడలేనా? నాకు అంత దృఢత్వం ఉందిలే, పట్టుదల ఉందిలే, నేను ఈ తపస్సును చలించనంది. అలాగే చేసిన తపస్సు అని అగసుత అని మాట వేశారు. ఎందుకంటే పట్టుదలలో గట్టావిడ, అందు గట్టి పట్టుదల గల ఆ తల్లి. ప్రత్యాకృష్యాహరద అగసుత ఎన్ మనస్సార్థ దేహం. ఆవిడెంత చిత్రం అంటే దొంగిలించుకుపోయిన మనస్సుతో పాటు నీ శరీరంలో సగం కూడా లాగేసింది ఆవిడ. అంత తెలివైన ఆవిడ చూసావా? అందుకే ఈ దొంగకి అంత దొంగ దొరకాలి. నువ్వే హరుడు 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 అని దొంగ నీకు పేరిస్తే హరుణ్ణి హరించిన పెద్ద దొంగ ఆవిడ, పెద్ద చోరీ అండి ఆవిడ. అందుకు ఆవిడ బలే పనిచేసిందిలే నీకు. అంతే, ఆవిడ మనస్సు దొంగిలించి గుణాలు చూపించి మనసు లాగేసుకుని వశం చేసుకుని కనబడకుండా పోతావా? ఆవిడ అంతకంత చక్కగా లాక్కొచ్చింది. ఎలా లాక్కొచ్చిందంటే ఎన్ మనస్సార్థ దేహం. పక్కన కూర్చోబెట్టుకున్నా విడిపోతావేమో, అందుకు లోపల కూర్చుంది వచ్చి శరీరంలో అలా సగభాగాన్ని తీసుకుంది. అంతేకాదు, అప్పుడేదో పెద్ద వైరాగ్యం నటించి తమరు వెళ్ళిపోతే ఉన్నంతకాలం సరసంగా ఉండేటట్టు చేసింది ఆవిడ. అది యావజ్జీవం సరసమవతాన్నో మహేశస్స నిత్యం. నాకు ఏది పట్టదు అని వెళ్ళిపోయిన వాడిని మొత్తం ఎప్పుడైనా ఆవిడతోనే ఉండేటట్టు చేసిందంటే ఆ తల్లి ఎంత గొప్పది. మొత్తానికి ఆ విధంగా అమ్మ మనసు హరించి వెళ్ళిపోయిన నిన్ను తిరిగి అమ్మ గ్రహించింది. అలా అమ్మ చేత గ్రహింపబడ్డ పరమేశ్వరుడు మనల్ని కాపాడుగాక అనే మాట ఇక్కడ ఈ శ్లోకం ద్వారా ఎంత చక్కగా చెప్పారు. ఇప్పుడు మీకు లీల ఎంత చక్కగా వచ్చింది. మొత్తం శివ కళ్యాణ ఘట్టం అంతా ఇందులో చెప్పబడింది, కళ్యాణ లీల. అందులో నిన్నే చైత్ర పూర్ణిమానం చేసుకున్నాం. స్వామివారికి ఎప్పుడు కళ్యాణం జరిగిందంటే ధనుర్మాసంలో జరిగిందని శాస్త్రం చెప్తున్నది. అందుకు ధనుర్మాసం శివవ్రతాలకి చాలా ప్రధానం. అదేమిటంటే నేను క్వశ్చన్ మార్క్ వేయొద్దో చెప్పాలంటే మరో సబ్జెక్టు ప్రస్తుతానికి ఆపుదాం. మొత్తానికి ఇక్కడ విశేషం ఏంటంటే అయినప్పటికీ వివిధ సందర్భాల్లో శివ కళ్యాణం చేయడం వల్ల ఒక్కొక్క ప్రయోజనం. చైత్ర పూర్ణిమ నాడు మరీ ప్రత్యేకత అన్నారు. నిన్ననే జరిగింది, పెళ్ళైన సందర్భంగా మనం ఈ మాటలన్నీ చెప్పుకున్నాం. కల్పాల్లో మనకి ఏం చెప్తున్నారంటే దశరథ మహీపతి ఈ శివ కళ్యాణం చైత్ర పూర్ణిమ నాడు చేయడం వల్లనే వెంటనే ఋష్యశృంగుడు పుత్రకామేష్టి ఫలించి రామచంద్రమూర్తి ఆయనకి లభించేట శివపార్వతుల కళ్యాణ ఫలమని మనకు కళ్యాణ సంబంధమైన కల్పాల్లో చెప్తున్నారు. దీన్ని కాదనలేం మనం, అంత గొప్ప ఫలితం ఉన్నది. ఈ జగత్తును ఉద్ధరించే రామచంద్రమూర్తి అంత రక్షకుడు భారతదేశానికి లభించుగాక అని పార్వతీ పరమేశ్వరుల్ని ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. యావజ్జీవం సరసమవతాన్నో మహేశస్స నిత్యం. ఈ విధంగా ఎల్లవేళలా సరసంగా ఉండిపోయిన స్వామివారికి ఒక నమస్కారం అని చెప్తూ తన నాలికకి చేసుకున్నటువంటి విన్నపం చూడండి. మన నాలికను కూడా బతిమాలాలి తప్పదు, ఎందుకంటే ఎంతో చెప్తాం. ఇవాళ ఎప్పుడు ఉదయం లేచిందని శివశివ అను అని చెప్తాం, అదే కొద్దిసేపు అడ్డు తర్వాత ఇంకేదో అంటుంది, వచ్చింది కర్మ. కనుకనే శంకర భగవత్పాదులు వారు అంటారు, నిన్ను ధ్యానించడం ఎంత కష్టం అంటే ముందు ఇంద్రియాలకు నచ్చ చెప్పుకోవాల్సింది. జిహ్వే కీర్తయ కేశవం మురరిపో చేతో భజ శ్రీధరం, కులశేఖరాలు వారు చెప్తున్నారు ముకుందమాల్లో. ఓ నాలిక విష్ణుమని కీర్తించు, పిబరే రామరసం రసనే పిబరే రామరసం. ఓ నాలిక రామరసపానం చేయి, ఓ చెయ్యి రాముణ్ణి పూజించు లేదా శివుణ్ణి పూజించు, ఓ పాదమా శివాలయం చుట్టూ తిరుగు, ఓ కనులారా శివుణ్ణి దర్శించండి, ఓ చెవులారా శివకథలు వినండి, ఓ మనసా శివుణ్ణి చిత్ర చేయను. ఎప్పుడూ చెప్పుకోవడమే, ఇలా మొట్టమొదటి ఏడ్చి ఏడ్చి బతిమాలేనయ్యా నేను ఇంద్రియాల్ని. ఎట్టకేలకు అవి ఇప్పుడు ఎలా తయారైపోయాయి తెలుసా? శంకరులు చెప్తున్న భావం చూడండి, ఇవి ఎలా తయారైపోయాయి అంటే ఇవి ఇప్పుడు నన్ను బతిమాలుతున్నాయి. ఏమంటే నన్ను శివుడిని చూపించు అంటుంది కన్ను, నాకు శివుడి కథలు వినిపించు అంటుంది చెవి, నేను శివుడి చేత పలికేలా చెయ్యు అంటుంది నా నాలిక. అంటే రుచి మరిగై నా ఇంద్రియాలు, శివుడి రుచి మరిగి అది తప్ప మరొకటి చేయట్లేదు అన్నాడు. కనుక రుచి మరగాలి అంటే ముందటి తిప్పు తిప్పు, ముందు కష్టమే. అలవాటైందా అంత ఇష్టమైన వస్తువు మరొకట్లేదు, అంతవరకు బతిమాలుకోవాల్సిందే. ఎందుకంటే రుచి తెలిసే అవి మాత్రం వదులుతాయండి, అది తెలియక కదా ఈ పిచ్చివన్నీ పట్టుకు తిరుగుతున్నాయే, అంతే కదా. ఒకసారి రుచి తెలిస్తే మళ్ళీ తిరుగుతుందా? మందార మకరంద మాధుర్యమును తేలు మధు పంపు బొబునే మదనములకు నిర్మల మందాకిని వీచగలదో రాయంచ చనునే తరంగిణులకు లడితరసాల పల్లవ కాదియే చొక్కు కోయల చెరునే కుడజములకు. అంతే, అది వచ్చాక ఇక్కడ వస్తుందా అండి? సూర్యకాంతిని చూస్తుంది ఒకసారి చీకట్లోకి వచ్చి నేను వెలిగించిన మిడుగురు పురుగుచుకుడు అంటే వస్తుందా అండి? ఇక్కడ అంత కాంతిని చూసి ఇక్కడ వస్తుందా? అది అది మరిగిందయ్యా. కథయ్య కథయ్య జిహ్వే, ఓ జిహ్వే, నీకు నేను నమస్కారం చేసుకుంటున్నా. ఎందుకంటే నువ్వు అన్ని కోరికలు తీర్చేదానివి. ఏ కోరికలు? ఇష్టం లేనివి, ఇష్టం లే అయినవి అన్నీ ఇస్తాను, నోరా వీపుకు తేకే అని సామెత. అందుకు ఇవన్నీ తెచ్చేదానికి నువ్వే, అందుకు నీ బతిమాలుతున్నాను. అన్నీ ఇచ్చేవాడెవడో వాడిని పట్టుకో నువ్వు. ఎప్పుడు? త్రిసంధ్యం, మూడు సంధ్యల్లో ధ్యానించు. రవి రవి శశి శిఖి నేత్రం రాజరాజస్య మిత్రం. కోరికలు తీరుతాయా అని డౌట్ వద్దు, ఏది కోరిక తీరాలన్నా ఇది ఉండాలి. ఆ ధనానికి అధ్యక్షుడు కుబేరుడు, వాడు శివుడి చేతే అపాయింట్ చేయబడ్డాడు. అందుకు రాజరాజస్య, రాజరాజు అంటే కుబేరుడు అర్థం. రాజాధిరాజాయ ప్రసహ్య సాగినే నమోవయం వైశ్రవణాయ అది అనమాట. అందుకు రాజరాజస్య మిత్రం ప్రమథ నివహపాలం పార్వతీ భాగ్యజాలం గురుతర రుచిమల్లీ గుచ్చ సచ్చాయమీశం. చక్కని మల్లెపూలా మెరిసిపోతూ పార్వతీదేవి భాగ్యరాశి అన్నాడు. అంటే పార్వతీదేవి పుణ్యాలన్నీ శివుట్ట, అక్కడ ఆమె యొక్క భాగ్యాల రాశినా, ఆవిడ తపస్సుల పంట ఇతడు. అది ఇంత తపస్సులు చేసి ఆవిడ తెచ్చుకున్నాడు గొప్ప వస్తువు ఎవడయ్యా అంటే పరమేశ్వరుడు. ఇంత తపస్సులకు ఫలితం అయినా, అందుకు పార్వతీ భాగ్యజాలం. అటువంటి ఆ స్వామిని కీర్తించవే అని నాలుగిని బతిమాలుతున్నారు. తర్వాత శివుడికి మెసేజ్ పంపాలండి, ఏది సాయం పడుతుంది చెప్పండి, ఎవరు పనికొస్తారు? ఏదో మన దగ్గర ఎప్పుడు ఉండేవాడి వల్ల లాభం లేదు, ఆయన దగ్గర ఎప్పుడు ఉండేవాళ్ళు కావాలి. ఆయన దగ్గర ఎప్పుడు ఉండేవాళ్ళని వెతుక్కుంటున్నాడు, ఎవరు చెప్పాలి అని. ఆయన చెవులు ఊదాలి, చెవులు ఊదడానికి పనికొచ్చే ఒకరిని బతిమాలుతున్నాడు. చూడండి ఎంత చక్కగా ఉంటుంది. నిజానికి కృష్ణకన్నామృతం ధ్వనులన్నీ ఇందులో ఉంటాయని చెప్పాం. అయ్యి మురళి ముకుంద స్మేర వక్త్ర అరవింద శ్వసన మధుర సజ్ఞే త్వాం ప్రణమ్యాద్య యాచే. కృష్ణ పరమాత్మ దగ్గర ఉన్న మురళిని బతిమాలుకుంటుంది గోపకాంత. ఇక్కడ ఈయన ఎవరిని బతిమాలుతున్నాడు చూడండి. ఈ ఔచిత్యం మరొక అందం ఇచ్చింది, దేని సౌందర్యం దానిదే, ఎక్కువ తక్కువలు ఎక్కడా లేవు. దాని ప్రత్యేకత దాని, దీని ప్రత్యేకత. ఇక్కడ వచ్చేటప్పుడు భావం చూడండి, అయ్యి భుజగపతే అన్నారు ఇక్కడ. ఓ సర్పరాజా నీకు నమస్కారము. ఎందుకంటే మొర ఎక్కడ వినిపించాలి? చెవులో చెప్పాలి, చెవులో చెప్తే బాగుంటుంది. పలానా వాడు మీకోసం ఎదురు చూస్తున్నారండి. చెవులో అంటే ఓహో ఏదో ప్రైవేట్ పర్సన్, ఇండివిజువల్ ముఖ్యమైనది అనమాట. మిగిలిన వాళ్ళు అయితే ఎవరైనా ఎవరో వచ్చారండి అయితే కూర్చోమను. చెవి దగ్గరకు చెవండి, ప్రధాన ముఖ్యమైన వాళ్ళు వచ్చారండి. నన్ను చెవులో చెప్తే ఎందుకంటే మిగిలిన వాళ్ళు వింటే మాకు దర్శనం లేదా అని అంటారు. అందుకే ఆయనకే చెప్పాలి చెవిలో, అయితే వాడిని రమ్మని రమ్మని నేనే చెప్తాడు. అందుకే చెవిలో ఊదడానికి పనికొచ్చేవాళ్ళు ఎవరున్నారా అని చూస్తే ఎప్పుడు చెవి దగ్గర అక్కడ కుండలంలో చుట్టుకునేవాడు దొరికాడు. వాడు ఎవరు? సర్పరాజు. సర్పరాజు అంటే సామాన్యమండి. సర్పాన్ని దేంతో పోలుస్తారు తెలుసా? జ్ఞానానికి విద్యకి సర్పాన్ని చూపిస్తారు. మరి వేయి పడగల ఆదిశేషు ఎవడు? జ్ఞానస్వరూపుడే కదా. సాధారణంగా మనం జ్ఞానాన్ని పోల్చేటప్పుడు సర్పంతో పోల్చడం సహజం. మరి పతంజలి ఆదిశేషుని అవతారం, ఆయనెవడు? సర్పరూపుడేగా. ఆ మహానుభావుడు ఆదిశేషుని అవతారమే, జ్ఞానస్వరూపుడు. అందుకే ఆదిశేషుని అనుగ్రహం, సర్పాల అనుగ్రహం కావాలి. పైగా మాట్లాడడంలో చాలా చమత్కారి. జ్ఞానం ఉంటేనే కదా మాట్లాడడంలో చమత్కారం వస్తుంది. అజ్ఞానికి ఏం చమత్కారం? జ్ఞానం అంటూ ఉంటే అది మాటల్లో రిఫ్లెక్ట్ అవుతుంది అంతే. కనుక లోపల జ్ఞానం ఉంటే బయట వాక్కు బాగుంటుంది. కనుక ఇది ఒక తలకాయ జ్ఞానం కాదు, వెయ్యి తలకాయల జ్ఞానం. శివుడి కోసం అనుకూలంగా అలా చుట్టుకుని కూర్చున్నా, చిన్న చిన్న పడగలు వెయ్యి పెట్టుకుని ఆయన దగ్గర కూర్చున్నట్ట. అవసరమైతే అంత చేయగలడు ఆయన, చేయించగలడు ఈయన. అలాంటి వాడు వెయ్యి నోళ్ళు ఉన్నాయి ఆయనకి. కనుక ఒక నోటితో చెప్పడం కాదు, తమకు వెయ్యి నోళ్లతో చెప్పగలిగిన శక్తి ఉంది. వెయ్యి నాలుకలే కాదు, వెయ్యి నాలుకలు ఉన్న తలకాయలు ఉన్నాయి. తలకాయ ఉందంటే జ్ఞానం ఉందని అర్థం. బుర్రుందా లేదా అని అంటారు కదండి, బుర్రుందంటే జ్ఞానం ఉందా అని అర్థం అనమాట. కనుక ఆయన వెయ్యి తలకాయలంటే అనంత జ్ఞానం, సహస్ర జ్ఞానం, అనంత జ్ఞానం, సహస్రముఖ జ్ఞానం అది అనమాట. అందున్నాయ్యా. పైగా ఎక్కడి నుంచో దూరంగా వెళ్ళి చెప్పాలండి లాభం అని నువ్వు చెప్పని తప్పించుకోవడానికి వీలు లేదు. ఎప్పుడు అక్కడే కూర్చుంటావు. అయ్యి భుజగపతి, త్వం వర్తసే కర్ణమూలే నిరతం.